మనకి మూడు అవస్థలు ఉన్నాయి. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు స్వప్నావస్థ, మూడు సుషుప్తి అవస్థ. మేలుకొన్నటువంటి దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు, కలవగలిగేటువంటి దాన్ని స్వప్నావస్థ అంటారు, ఏ కలం లేకుండా గాఢమైనటువంటి నిద్ర, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేటువంటి దాన్ని సుషుప్తి అని అంటారు. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం పనిచేస్తూ ఉంటుంది, కర్మేంద్రియాలు పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. అంటే అన్ని కూడా పనిచేసేటువంటిది సమయం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. అయితే అప్పుడు ఆత్మ ఉన్నదా లేదా? ఆత్మ ఉన్నదండి. మరి అది పనిచేస్తున్నదా లేదా? పనిచేయటం లేదు. అదేమిటంటే పనిచేయటం లేదంటున్నారు? అవును, అది పనిచేయదు. దాని యొక్క సాన్నిధ్యంలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దాని సాన్నిధ్యంలో ఏ పనిచేస్తున్నాయో గాని అది మాత్రం ఏ పని చేయటం లేదు. అది ఏ పని చేయటం లేదు కాబట్టి ఏ ఫలితాలు పొందటం లేదు. ఇక్కడ చేసినటువంటి దానికి సుఖమో దుఃఖమో వచ్చిందనుకోండి, దాంతో ఆత్మకి ఏ సంబంధం లేదు. ఇక స్వప్నావస్థలో శరీరం పనిచేస్తుందా లేదు? అది పడక మీద హాయిగా పడుకొనుంది. మరి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయా? అవి కూడా పనిచేయవు. మనసు పనిచేస్తుందా? మనసు పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తుందా? బుద్ధి పనిచేయదు. అయితే ఈ మనసు పనిచేస్తుంది కదా, ఏం పనిచేస్తుంది అది? ఏం పనిచేస్తుందంటే ఆ మనసే ఒక శరీరంగా, ఇంద్రియాలుగా, మనస్సుగా, బుద్ధిగా, రకరకాలుగా అదే పరిణామం చెందుతుంది. అంతేకాదు అదే ఒక ప్రపంచంగా కూడా పరిణామం చెందుతుంది, స్వప్న ప్రపంచంగా పరిణామం చెందుతుంది. అంటే ఈ మనస్సు ఓ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రపంచంలో తిరగటానికి అనేక మంది మనుషుల్ని, జంతువుల్ని, పశుపక్షాదుల్ని అన్నింటినీ సృష్టిస్తుంది. దాంతో ఒక కథ నడుపుతుంది. ఇదంతా కూడా మనస్సు చేస్తుంది. మరైతే అప్పుడు ఆత్మ ఉన్నదా? ఉంది. పనిచేస్తున్నదా? పనిచేయటం లేదు. మరి ఏం చేస్తున్నది? ఈ మనస్సుకి కావలసినటువంటి శక్తి ఇదిగో ఈ ఆత్మ నుండే వస్తున్నది. అంటే ఈ ఆత్మశక్తి వల్ల ఇక్కడ మనస్సు అనేటువంటిది ఇదంతా స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మకి ఇదిగో ఈ రకమైనటువంటి స్వప్నంతో గాని, ఈ స్వప్నంలో జరిగేటువంటి సంఘటనలతో గాని, అక్కడ జరిగేటువంటి సుఖ దుఃఖాలతో గాని ఏ సంబంధము లేదు. ఎందుకని? అది ఉన్నది అంతే. నేను ఉన్నాను అన్నట్టుగా అది ఉన్నది, ఏ పని చెయ్యదు, దేంతో సంబంధం లేదు. ఇక సుషుప్తి. మరి సుషుప్తిలోకి వచ్చినప్పటికల్లా ఏ అవయవము పనిచేయదు. శరీరం పనిచేయదు, కర్మేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, అసలు ఏది కూడా పనిచేయదు. పని ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. పని ఏమన్నా అక్కడ ఉంటుందా? ఏమీ ఉండదు. అప్పుడు ఆత్మ ఉన్నదా? ఆత్మ ఉన్నది. ఆత్మ ఏమైనా చేస్తుందా? ఏమీ చేయటం లేదు. అంటే మూడవస్థల్లో కూడా ఆత్మ ఉన్నది, మూడవస్థల్లో కూడా ఆత్మ ఏమీ చేయటం లేదు, మూడవస్థల్లో కూడా ఆత్మకి దేనితోనూ సంబంధం లేదు. కాకపోతే సుషుప్తిలోకి వచ్చినప్పటికల్లా ఆత్మ ఉన్నదని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఎట్లా చెప్పగలుగుతాం అని అంటే మేలుకున్న తర్వాత అదిగో నువ్వు సుషుప్తిలో ఏ రకమైనటువంటి అనుభవాన్ని పొందావు, ఏం పొందావు అనుభవాన్ని అక్కడ? కిమపి న జానామి సుఖేనమయా నిద్ర అనుభూయత అనేటువంటి అనుభవాన్ని చెందావు. ఏమిటా అనుభవం? కిమపి న జానామి, నాకు అసలు ఏమీ తెలియదండి, హాయిగా నిద్రపోయాను, అబ్బా ఎంత హాయిగా నిద్రపోయాను అని అంటాం. అదిగో ఆ అనుభవం. ఆ అనుభవం నీకు ఎట్లా తెలిసింది? అంటే ఆ అనుభవాన్ని నువ్వు పొందేటప్పుడు నీకంటే వేరుగా ఎవరో ఆ అనుభవాన్ని చూస్తున్నారన్నమాట. చూసి ఇప్పుడు నీకు చెప్పారు, చెప్పబట్టి నీకు అనుభవం తెలిసింది. అందువల్ల నీకంటే వేరుగా అంటే నీ మనసు కన్నా, బుద్ధి కన్నా, నీ ఇంద్రియాల కన్నా, వీటన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అక్కడ ఉన్నది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే అక్కడ కూడా ఆత్మ అనేటువంటిది ఏమీ చెయ్యదు, దేనితోనూ సంబంధం లేదు. అంటే మూడవస్థల్లోనూ ఆత్మ ఉన్నది, మేలుకొని ఉన్నది, చైతన్య మాత్రంగా ఉన్నది, ఏమీ చెయ్యకుండా ఉన్నది, కేవల సాక్షిగా ఉన్నది, దానికి ఏవి అంటవు. ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలు, జాగ్రత్తలో సుఖ దుఃఖాలు గాని, స్వప్నంలో సుఖ దుఃఖాలు గాని, సుషుప్తిలో ఉన్నటువంటి హాయి ఆనందంగా ఏవి కూడా దానికి ఏమీ సంబంధం లేదు. మరి ఏం జరుగుతుంది? ఆ ఆత్మ యొక్క సాన్నిధ్యంలో ఈ మూడు అవస్థల్లో కూడా ఆయా పనులు జరిగిపోతా ఉన్నాయి, ఆ అవస్థలకు సంబంధించినటువంటి పనులు జరిగిపోతూ ఉన్నాయి. అంతే తప్ప ఇక ఆత్మకి ఏ సంబంధం లేదు. అంటే ఆత్మ ఈ మూడు అవస్థల్లో కూడా అనుస్యూతంగా వస్తూనే ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక వీధి దీపం ఉందనుకోండి, ఆ వీధి దీపం ముందు కూడా ఒక పెళ్లి ఊరేగింపు పోతా ఉంది, మరో నిమిషం అయిపోయిన తర్వాత ఒక సావు ఊరేగింపు, శవం ఊరేగింపు పోతా ఉంది. పెళ్లి ఊరేగింపులో అందరు కూడా ఆనందిస్తూ ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. ఓ బ్రహ్మాండమైనటువంటి మేళాలు, తాళాలతోటి పట్టు చీరలు కట్టుకొని రెపరెపలాడుతూ అందరు కూడా ఆనందంతో సంతోషంతో వెళ్తూ ఉన్నారు. మరి శవం ఏంటో, అందరు ఏడుస్తూ, కొంతమంది బాగా ఏడుస్తూ, కొంతమంది ఒక రకంగా ఏడుస్తూ అలా వెళుతూ ఉన్నారు. మరి ఆ దీపం సంగతి ఏమిటండి? ఆ దీపం కేవల సాక్షి. అందరు నవ్వుతా ఉంటే అది నవ్వుతుందా? నవ్వటలేదు. అందరు ఏడుస్తూ ఉంటే అది ఏడుస్తుందా? ఏడవటలేదు. కానీ ఆ దీపం ఉంటేనే ఇదిగో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అదిగో అదే విధంగా ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి ఈ ఆత్మతత్వాన్ని స్వప్నానుభవంతో పోల్చి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ ఈ లైట్ లాగానే ఆత్మ కూడా ఇక్కడ ఉన్నది. మరి ఏం చేస్తుంది? ఏమీ చేయటల్లా. దాని యొక్క ప్రకాశం, దాని యొక్క వెలుగు, ఆ దీపం ఎట్టయితే వెలుగునిస్తా ఉందో ఇది కూడా తన చైతన్యాన్ని అలా ప్రసరింపజేస్తూ ఉంది. ఆ చైతన్యంలో జాగ్రత్త అవస్థలోనేమో దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పనిచేస్తూ ఉన్నాయి, స్వప్నావస్థలోనేమో మనస్సు పనిచేసి ఓ స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంది, సుషుప్తిలోనేమో ఏమి పని చేయకుండా అన్ని చప్పగా ఉన్నాయి, అయినప్పటికీ ఇది మాత్రం అలా కేవల సాక్షిగా చూస్తూ ఉంది. కాబట్టి దేనితో సంబంధం లేకుండా ఎట్లయితే ఆ దీపం ఉందో అదే ప్రకారంగా ఆత్మ కూడా ఉంది. అయితే ఏమంటే దీపం ఆత్మ రెండు ఒకటేనా అని మాత్రం సందేహపడద్దు. ఎందుకనంటే దీపం ఆత్మ ఒకటిగా, దీపం జడమైనటువంటిది, ఆత్మ చైతన్యమైనటువంటిది, అదే తేడా. కనుక ఈ దీపాన్ని మనం ఉదాహరణగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆత్మ ఈ మూడు అవస్థల్లో ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటం కోసమే మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు చెప్పారండి? ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి ఉపమానం చెప్పాలి. మరి అక్కడ కూడా నచికేతుడికి అర్థమయ్యేటువంటి ఉపమానాన్ని చెప్పారు. ఏమిటది అంటే మూడు అవస్థలు, ఈ మూడు అవస్థల్లో ఆత్మ ఎలా ఉంటుంది, ఈ మూడు అవస్థల ద్వారా ఆత్మను మనం గుర్తించాలి, ఈ మూడు అవస్థల్ని చెప్పడం ద్వారా ఆత్మవైపు మన యొక్క దృష్టిని మళ్లించాలనుకున్నాడు యమధర్మరాజు. అందుకనే మళ్లిస్తున్నాడు. ఎందుకంటే నిత్య జీవితంలో ఈ మూడు అవస్థలు కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకి తెలుసు, అందులో ఉన్నటువంటి అనుభవాలు కూడా మనకి తెలుసు. ఈ మూడు అవస్థల్ని చూస్తున్నటువంటి ఒక స్థిర సత్యం, ఒక ఆత్మ ఖచ్చితంగా ఉంది. మనల్ని ఆ ఆత్మ జ్యోతి వైపుకి మళ్లించాలి. అందుకే ఈ రకమైనటువంటి ఉదాహరణలు చెప్పటం. ఆ వీధి దీపం ఎలా సుఖము దుఃఖము అనేటువంటివి లేకుండా, కోరికలు అసూయ ద్వేషము అనేటువంటివి లేకుండా, పాపపుణ్యాల ప్రసక్తి లేకుండా ఎలా కేవల సాక్షిగా ఉన్నదో, అలాగే ఆత్మజ్యోతి కూడా ఈ జాగ్రత్త అవస్థలో ఏ కర్మలతో సంబంధం లేకుండా, ఏ ఆలోచనలతో సంబంధం లేకుండా, నువ్వు ఏ ఆలోచనలను చేసుకో, నువ్వు ఏ పనులను చేసుకో, ఆత్మ మాత్రం దాంట్లో వేరుపెట్టదు. కానీ నువ్వు ఈ కర్మలు చేయటానికి కానీ ఆలోచనలు చేయటానికి కానీ ఆత్మ చైతన్యం మాత్రం ఉపయోగపడతా ఉంది. అంటే ఇక్కడ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయి, అవి పనిచేయటానికి కావాల్సిన శక్తి మాత్రం ఆత్మ నుంచి వస్తుంది. కానీ ఇవి పనిచేసినందువల్ల ఆ పని పాపం గాని పుణ్యం గాని మంచి గాని చెడు గాని అది మాత్రం ఆత్మకి సంబంధం లేదు. ఎందుకని? అది ఏమైనా చేయమంటుందా? అది ఏమైనా నీకు సహాయం చేస్తుందా? నువ్వు చేసేటువంటి పనులు ఏమీ లేదు, కేవల సాక్షిగా ఉంది. అందువల్ల ఈ ఆత్మని అలా గుర్తించాలి జాగ్రత్త అవస్థలు. అలాగే స్వప్నంలోకి వచ్చినప్పటికల్లా ఏదైనా జరిగిపోతా ఉంది, మనకి తెలియకుండానే జరిగిపోతా ఉంది, అది మన యొక్క మనసు సృష్టిస్తా ఉంది ఆ స్వప్నాన్ని. మరి అప్పుడు కూడా ఆ స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నది, ఆ స్వప్న ప్రపంచంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను చూస్తున్నది, అందులో సుఖ దుఃఖాల్ని ఆ స్వప్న పురుషుడు అనుభవించడాన్ని చూస్తా ఉన్నది. అంతే తప్ప దానికి మాత్రం, ఆత్మకు మాత్రం ఏ సంబంధం లేదు. అలాగే సుషుప్తిలో మనం ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే ఆత్మ చైతన్యం మాత్రం మేలుకొని ఉంటుంది. అంటే ఆత్మ చైతన్యం మేలుకోవటం నిద్రపోవటం అనేవి ఉంటాయా? ఆత్మకి నిద్ర ఏమైనా ఉందా? ఆత్మకి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ ఉంటుందా? ఏముండదు. అంటే నిజంగా ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నీ కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధులకే గాని నాకు కాదు, ఆత్మనైనటువంటి నాకు కాదు. మరి ఆత్మనైనటువంటి నేనేం చేస్తున్నాను? ఇలా మలసండి. ఆత్మనైనటువంటి నేనేం చేస్తున్నాను? ఈ దేహంలో కూర్చున్నాను, ఈ దేహంలో కూర్చొని దేనికి కావాల్సినటువంటి శక్తిని దానికి ఇస్తున్నారు. ఆ శక్తిని తీసుకొని ఆ ఇంద్రియాలన్నీ కూడా వాటి పొందే చేస్తూ ఉన్నాయి. అవి చేసేటువంటి పనులను బట్టి వాటి ఫలితాలు అవి పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఇందులో నాదేమైనా ఉందా? నాదేమీ లేదు, నేను కేవలం ఊరికే ఉన్నా. ఇలా ఏ కర్మలతో గాని, ఏ కోరికలతో గాని, ఏ ఆలోచనలతో గాని, ఏ ఈర్ష్యా ద్వేషాలతో గాని, ఏ క్రోధం లోభం మమకారం అహంకారం మొదలైనటువంటి గుణాలతో గాని ఏమాత్రం సంబంధం లేకుండా, ఏమీ అంటించుకోకుండా, తనకి తానుగా కేవల సాక్షిగా తాను మారకుండా మారేటువంటి వాటిని అలా చూస్తూ ఉంటున్నందువల్ల అది శుద్ధమైనటువంటిది అన్నారు. శుక్రం. ఎందుకు శుక్రం అన్నారు?